ఓం శాంతి. మురళి డేట్ 30/5/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, భవిష్యత్తుని ఉన్నతంగా తయారు చేసుకోవాలి అంటే మన సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తు ఉన్నతంగా తయారవుతుంది. ఎందుకు ఇప్పుడు సఫలం చేసుకోవాలి అంటే అందరి తలపైన మృత్యు ఉన్నది కాబట్టి ఇప్పుడే అంతా సఫలం చేసుకోండి. జ్ఞానం వింటూ కూడా పిల్లలలో ధారణ ఎందుకు జరగట్లేదు అంటే విచార సాగర మంథనం చేయటం రావట్లేదు. ఎప్పుడు చూసినా బుద్ధి యోగం దేహం వైపు, దేహ సంబంధాల వైపే వెళుతుంది. ముందు మనం చెయ్యాల్సినటువంటి పని బుద్ధి ద్వారా మోహాన్ని తొలగించాలి. అప్పుడే విన్న జ్ఞానం ధారణ చెయ్యగలుగుతాము. ఆ మోహమున్నంత వరకు జ్ఞానాన్ని ధారణ చెయ్యలేము. మోహం ఎలాంటిది అంటే పూర్తిగా కోతిలాగా చేసేస్తుంది. అందుకే బాబా పిల్లలందరికీ మొట్టమొదటి ప్రతిజ్ఞ గుర్తు చేయిస్తున్నారు. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోండి, నన్నొక్కడే స్మృతి చెయ్యండి. వినాశనానికంటే ముందే మన సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి, పావనంగా తయారవ్వాలి, దేహదారులపై ఉన్న మోహాన్ని తొలగించాలి, మోహజీతులుగా అవ్వాలి. మొట్టమొదటి శత్రువు దేహ అభిమానం, దీనిపైన విజయం పొందాలి. అన్ని సాంగత్యాలను వదిలి బాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. మనమందరం ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క సందేశకులం కాబట్టి ఎవరితోనైనా డిస్కస్ చెయ్యటంలో మన మనస్సుని డిస్టర్బ్ చేసుకోకూడదు. స్మృతి అనే మంత్రాన్ని ఉపయోగించండి. ఏ విధంగా ఎవరైనా మాటల ద్వారా కానియండి, ఇంకే విధంగానైనా వశమవ్వకపోతే మంత్ర తంత్రాలు ఉపయోగిస్తారో, అలా మన వద్ద ఉంది ఆత్మిక దృష్టితో ఉన్న నేత్రం. మన్మనాభవ అనే మంత్రముంది. వాటి ద్వారా మీ సంకల్పాలని నిరూపించుకొని సిద్ధి స్వరూపులుగా కాగలుగుతారు. యాక్షన్ కాన్షియస్ లో కర్మ యొక్క ఆధీనంగా అయ్యే బదులు ఆత్మ యొక్క అభ్యాసం బాగా పెంచండి. మనమందరం సిద్ధి స్వరూప ఆత్మల. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకుని మీ భవిష్యత్తుని తయారు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మృత్యువు మీ తలపైన ఉన్నది. ప్రశ్న, జ్ఞానం వింటూ కూడా పిల్లలలో దాని ధారణ ఎందుకు జరగటం లేదు? జవాబు, ఎందుకంటే విచార సాగర మంథనం చెయ్యటం రావటం లేదు. బుద్ధి యోగం దేహం మరియు దేహ సంబంధాలలో వ్రేలాడుతుంది. మొట్టమొదట బుద్ధి నుండి మోహం తొలగిపోతే అప్పుడు ఏదైనా ధారణ కూడా జరుగుతుంది. మోహం ఎటువంటిది అంటే అది పూర్తిగా కోతిలా చేసేస్తుంది. కావున బాబా పిల్లలకు మొట్టమొదటి ప్రతిజ్ఞను గుర్తు చేయిస్తారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి మరియు నన్నొక్కే స్మృతి చెయ్యండి. పాట బోలానాథుడు కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. అనంతమైన తండ్రినే భాగ్యరేఖను తీర్చిదిద్దేవారు అని అంటారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఇప్పుడు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పాడైన భాగ్యాన్ని కృష్ణుడు తీర్చిదిద్దలేడు. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, శివుడు. శివ బాబా రచయిత మరియు కృష్ణుడు రచన. స్వర్గ వారసత్వాన్ని స్వర్గ రచయితే ఇవ్వగలరు. ఇదే భారతదేశపు అతి ముఖ్యమైన అన్నింటికన్నా పెద్ద పొరపాటు. శ్రీకృష్ణుణ్ణి ఎవరూ తండ్రి అని పిలవలేరు. వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. అది భారతదేశానికే లభించింది. భారతదేశంలోనే శ్రీకృష్ణుని యువరాజుగా, రాధను యువరాణిగా మహిమ చేస్తారు. నిజానికి మహిమంతా ఉన్నతోన్నతమైన తండ్రిది. శ్రీకృష్ణుడు ఉన్నతోన్నతమైన రచన. అతడు విశ్వానికి యజమాని. దానిని సూర్యవంశపు దైవీ రాజ్యము అని అంటారు. భగవద్గీత సనాతన దేవీ దేవత ధర్మశాస్త్రం. సత్తీగల్లో ఎవరికీ జ్ఞానాన్ని వినిపించలేదు. బాబా సంగమ యుగంలోనే వినిపించారు. చిత్రాలలో కూడా మొట్టమొదట దీనినే నిరూపించాలి. ఈ ఇరువురి చిత్రాలను చూపిస్తారు. గీతా భగవంతుడు రచయిత, అతడు పునర్జన్మరహితుడు. అతడు శ్రీకృష్ణుడు కాదు, కృష్ణుడు రచన మాత్రమే. శివ బాబానే వజ్ర సమానంగా తయారు చేస్తారని మీకు తెలుసు. వజ్రం వంటి వారు మరియు గవ్వ వంటి వారు అని కూడా అంటూ ఉంటారు. మీరు నన్ను స్మృతి చెయ్యండి, అలాగే వారసత్వాన్ని కూడా స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞను ఇచ్చారు అని పిల్లల బుద్ధిలో ఉండాలి. వారు అనంతమైన తండ్రి. కృష్ణుడు హద్దులలో ఉన్న అధిపతి మాత్రమే. అతను విశ్వానికి మహారాజుగా అవుతాడు. శివ బాబా రాజు కారు కదా. వాస్తవానికి గీతకే చాలా ఎక్కువ మహిమ ఉంది. అలాగే దానితో పాటు భారతదేశానికి కూడా మహిమ ఉంది. భారతదేశం సర్వధర్మాల వారికి పెద్ద తీర్థస్థానం. కేవలం కృష్ణుడు పేరు వ్రాసిన కారణంగా దాని మహత్వమంతా ఎగిరిపోయింది. దీని కారణంగానే భారతదేశం గవ్వ సమానంగా అయిపోయింది. ఇది డ్రామా అనుసారంగానే జరిగిన, మళ్లీ అప్రమత్తం చెయ్యవలసి ఉంటుంది. బాబా చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. దినప్రతి దినం గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత పాత చిత్రాలను మార్చి మరలా కొత్తగా తయారు చేయించవలసి ఉంటుంది. ఇది అంతిమం వరకు జరుగుతూనే ఉంటుంది. శివ్ బాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లలు తమ బుద్ధిలో చాలా బాగా ఉంచుకోవాలి. నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. కృష్ణుణ్ణి స్మృతి చెయ్యటం ద్వారా వికర్మలు వినాశనమవ్వవు. అతడు సర్వశక్తివంతుడు కాదు, సర్వశక్తివంతుడు ఒక్క బాబానే. వారసత్వాన్ని కూడా వారే ఇస్తారు. మనుషులు కృష్ణుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. అచ్చా కృష్ణుడే చెప్పాడనుకున్నట్లయితే దేహ సంబంధాలను వదిలి నన్నొక్కడే స్మృతి చెయ్యమని అతను కూడా చెప్తాడు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది కదా. కృష్ణుడు సర్వాత్మలకు తండ్రి కాడు కదా. ఇవన్నీ విచార సాగర మంతనం చేసి బుద్ధిలో ధారణ చెయ్యాలి. కొందరు మోహంలో చిక్కుకున్న కారణంగా ధారణ చెయ్యలేరు. ఇతర సాంగత్యాలన్నీ వదిలి మీ సాంగత్యాన్ని జోడిస్తాము అని మీరు అంటూ వచ్చారు. నాకు ఒక్కరు తప్ప ఇంకా ఎవరూ లేరు అని అన్నారు. కాని మోహం ఎటువంటిదంటే ఒక్కసారిగా కోతిలా చేసేస్తుంది. కోతిలో మోహం మరియు లోభం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మృత్యువు మీ ముందు నుంచని ఉంది. ఇదంతా ఈశ్వరీయ సేవలో వినియోగించండి. భవిష్యత్తును తయారు చేసుకోండి అని షావుకార్లకు కూడా అర్థం చేయించటం జరుగుతుంది. కాని వారు కోతుల వలె వ్రేలాడుతూ ఉంటారు. వాటిని వదలరు. దేహ సహితంగా దేహ సంబంధాలేవైతే ఉన్నాయో ఇక వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి. బాబా శ్రీమత్తంపై నడవండి అని బాబా అంటారు. ఈ ధనము, పిల్ల పాపలు మొదలైన వాటన్నింటినీ ఈశ్వరుడే ఇచ్చాడు అని అంటారు. ఇప్పుడు వారు స్వయంగా వచ్చారు. వచ్చి మీ ధన సంపద అంతా అంతం కానున్నది. భూకంపాలు మొదలైన వాటిలో ధనం ధూళిలో కలిసిపోతుందని, ఇదంతా అంతమైపోతుందని వారు తెలియచేస్తున్నారు. విమానాలు పడిపోయినప్పుడు లేక మంటలు అంటుకున్నప్పుడు పోలీసులు రాకముందే మొట్టమొదట దొంగలు లోపలికి దూరతారు. పిల్లలు, దేహదారులపై మోహాన్ని తొలగించెయ్యండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. మోహాన్ని జయించిన వారిగా అవ్వాలి. దేహ అభిమానం మొట్టమొదటి శత్రు. దేవతలు దేహీ అభిమానులు. దేహ అభిమానం రావటం వల్లనే వికారాలలో చిక్కుకుపోతారు. మీరు అర్ధకల్పం దేహ అభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యేందుకు అభ్యాసం చెయ్యాలి. మనిషి మాత్రులెవరికీ ఈ విషయాల గురించి పరమాత్మ గురించి ఏ మాత్రం తెలియదు. ఆత్మంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందో, పాత్రను ఎలా అభినయిస్తుందో ఎవ్వరికీ తెలియదు. తాము పాత్రదారులము అని కూడా తెలియదు. కావుననే వారిని అనాథులు అని పిలుస్తారు. ఆత్మ జ్యోతిలో లీనమైపోతుంది అని వారంటారు, కాని ఆత్మ వినాశనం లేనిది. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ ఒక నక్షత్రం వంటిది అని కూడా అంటారు, కాని ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మే పరమాత్మ అని అనేస్తారు. తండ్రి గురించి ఏ మాత్రం తెలియదు. బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న ఒక అద్భుతమైన తార అని ఆత్మ గురించే అంటారు. పరమాత్మ గురించి ఏమీ తెలియచెయ్యరు. వారిని పరమ ఆత్మ అని అంటారు. వారు కూడా పరంధామంలోనే ఉంటారు. వారు కూడా ఒక బిందువే. కేవలం పునర్జన్మరహితంగా వారు ఉంటారు. ఆత్మలు పునర్జన్మలలోకి వస్తాయి. జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రత సాగరుడు అని పరమాత్మ గురించే అంటారు. దేవతలకు ఈ వారసత్వం ఎవరిచ్చారు? బాబా ఇచ్చారు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అయిన ఈ దేవతల వంటి వారు ఇప్పుడు ఎవరూ లేరు. వారికి వారసత్వం ఎలా లభించింది అన్నదెవ్వరికీ తెలియదు. బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. వారినే జ్ఞాన సాగరుడు అని అంటారు. ఈ సమయంలో వచ్చి వారు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ తర్వాత అది ప్రాయలోపమవుతుంది. దాని తర్వాత వచ్చేది భక్తి. దానిని జ్ఞానము అని అనటానికి వీల్లేదు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. ఎప్పుడైతే దుర్గతి ఉంటుందో అప్పుడు సర్వుల సద్గతి దాత జ్ఞాన సాగరుడు రావటం జరుగుతుంది. బాబానే వచ్చి జ్ఞాన స్నానం చేయిస్తారు. అది నీటి స్నానం. దానితో సద్గతి లభించదు. ఈ కొద్ది విషయాలను కూడా ధారణ చెయ్యవలసి ఉంటుంది. ముఖ్యమైన మంచి మంచి చిత్రాలు పెద్దగా ఉండాలి. వాటిని చూసి ఎవరైనా బాగా అర్థం చేసుకోగలగాలి. అక్షరాలు పెద్ద పెద్దగా చక్కగా ఉండాలి. చిత్రాలు తయారు చేసేవారు బుద్ధిలో ఈ విషయాలను ఉంచుకోవాలి. నిమంత్రణ ఇచ్చి పరంపిత పరమాత్మ పరిచయాన్ని తీసుకోండి మరియు భవిష్యత్ 21 జన్మల కోసం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని ఎవరినైనా పిలవాలి. సోదరి సోదరుల్లారా, పార్లౌకిక తండ్రి నుండి అనంతమైన సుఖాన్నిచ్చే స్వరాజ్యం ఎలా లభిస్తుందో వచ్చి అర్థం చేసుకోండి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవటం నేర్చుకోండి. ఇందులో భయపడవలసిన విషయమేదీ లేదు. పతిత పావన రా అని అందరూ పిలుస్తూ ఉంటారు. అలాగే కామం మహాశత్రువని బాబా కూడా తెలియచేస్తున్నారు. పావన ప్రపంచంలోకి వెళ్లాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఎవరైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారో వారిని పతితులు అని అంటారు. సత్యత్రేతాయుగాలలో విషం ఉండదు, దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచము అని అంటారు. అందులో వికారాలు ఏ మాత్రం ఉండవు. మరి పిల్లలు ఎలా జన్మిస్తారు అని మీరు ఎందుకు అడుగుతున్నారు? ముందు మీరు నిర్వికారులుగా అవ్వండి. పిల్లలక్కడ ఎలా జన్మించవలసి ఉంటుందో అలా జన్మిస్తారు. అసలు దీని గురించి మీరు అడగటం ఎందుకు? ముందు మీరు తండ్రిని స్మృతి చెయ్యండి, తద్వారా జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశనమవుతాయి. ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచం, అది పుణ్యాత్మల ప్రపంచం. ఇది బుద్ధిలో చాలా బాగా కూర్చోవాలి. భగవంతుడొచ్చి భక్తి ఫలాన్నిస్తారు. సర్వులకు సద్గతినిచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి, నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా తెలియచేస్తున్నారు. ఇదే మహామంత్రం. బాబా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానులుగా అయిపోతారు అని బాబా అంటారు. మెట్ల చిత్రాన్ని చూపిస్తూ అర్థం చేయించాలి. దిన ప్రతిదినం ప్రతి వస్తువు తీర్చిదిద్దబడుతూ ఉంటుంది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మస్థాపన అని స్పష్టంగా వ్రాయాలి. ఆది సనాతన దేవి దేవత ధర్మమున్నప్పుడు ఇంకా ఏ ధర్మము లేదు. ఎవరైతే పవిత్రంగా అవుతారో వారే పవిత్ర ప్రపంచంలోకి వస్తారు. ఎంతెంతగా మీలో శక్తి నిండుతూ ఉంటుందో అంతంతగా మీరు మొట్టమొదట వస్తారు. అందరూ కలిసైతే రారు. సత్యత్రేతాయుగాలలో దేవీ దేవతలు చాలా తక్కువగా ఉంటారని, ఆ తర్వాత జనసంఖ్య వృద్ధిని పొందుతుందని కూడా మీకు తెలుసు. ప్రజల్లో ఎంతో మంది ఉంటారు. అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి వారు కావాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. హే తండ్రి అని మీరు ఎవరినైతే పిలుస్తున్నారో వారి వాస్తవిక నామం శివుడు. ఈశ్వరుడు, ప్రభువు, భగవంతుడు అని అన్నప్పుడు వారు మా తండ్రి, వారి నుండి వారసత్వం లభిస్తుంది అని భావించరు. శివ్ బాబా అని అనటంతో వారసత్వం గుర్తొస్తుంది. వారిని శివ పరమాత్మయ నమః అని అంటారు. మరి ఆ పరమాత్ముడి పేరేంటి? నామరూపాల కతీతంగా ఎవరూ లేరు. వారి నామం శివ, కేవలం శివాయ నమః అని కూడా అనకూడదు. శివ పరమాత్మయ నమః అని అనాలి. ప్రతి అక్షరాన్ని చాలా బాగా స్పష్టంగా అర్థం చేయించవలసి ఉంటుంది. శివాయ నమః అని అన్నప్పుడు కూడా తండ్రి అనుభూతి కలగదు. మనుష్యులు అన్ని పేర్లను తమకు పెట్టుకున్నారు. మనుష్యులను ఎప్పుడూ భగవాన్ అని అనటానికి వీల్లేదు అని మీకు తెలుసు. బ్రహ్మ విష్ణు శంకర్లని కూడా దేవతలు అని అంటారు. రచయిత అయిన తండ్రి ఒక్కరే అతడు నిరాకారుడు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలను రచించి వారసత్వాన్ని ఇస్తారో, అలాగే అనంతమైన తండ్రి కూడా వారసత్వాన్ని ఇస్తారు. భారతదేశాన్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు. మొత్తం ప్రపంచమంతటికి పతిత పావనుడు ఒక్క బాబానే. ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. ధర్మస్థాపకులు కూడా ఈ సమయంలో పతితులుగా శ్మశాన యోగ్యులుగా ఉన్నారు. ఇప్పుడిది అందరి కయామత సమయం. బాబానే వచ్చి అందరినీ మేల్కొల్పుతారు. ఈ కయామత సమయంలోనే ఖుదా అనగా భగవంతుడు వస్తారు. అతనే జ్ఞానసాగరుడు. సాగరుని పిల్లలు భస్మీభూతులయ్యారు అని వ్రాయబడింది. అనగా కామచితిపై కూర్చొని నల్లగా లోహయుగం వారిగా అయిపోయారు. ఆ తర్వాత వారు సుందరంగా ఎలా అవుతారు? స్మృతి యాత్ర ద్వారా సుందరంగా అవుతారని బాబా అంటారు. యోగమన్న పదాన్ని వాడటంతో మనుష్యులు తికమక పడతారు. నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమంలోని మీ మతిని బట్టి మీ గతి ఏర్పడుతుందని బాబా అంటారు. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. అయినా బుద్ధిలో ఈ విషయాలు ఎందుకు కూర్చోవు? దేహ అభిమానం ఎంతగానో ఉంది, కావుననే ధారణ జరగటం లేదు. బాబా చాలా మంచి యుక్తిని తెలియచేస్తారు. అందరూ స్మృతి చేసే ఆ అనంతమైన తండ్రి వచ్చి ఏం చేశారు? భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. హద్దులోని వారసత్వం జన్మ జన్మాంతరాలుగా తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి 21 జన్మల కోసం అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి. సత్యత్రేతాయుగాలలో దేవతలు రాజ్యం చేసేవారు. సూర్యవంశీలు, ఆ తర్వాత చంద్రవంశీలు, ఆ తర్వాత వైశ్యవంశీలు. ఈ పదాలు రాయటం ద్వారా పునర్జన్మలు తీసుకుంటూ వర్ణాలలోకి వస్తారని నిరూపింపబడుతుంది. బాబా అందరికీ అర్థం చేయిస్తారు, కాని మీరు సన్ముఖంగా కూర్చున్న కారణంగా మీరు ఎంతో సంతోషిస్తారు. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు సేవ కూడా చెయ్యరు. సేవ చేస్తే పేరుని పొందుతారు. బాబా పిల్లలు ఎంత చురుకైన వారు. వారు అన్ని పనులు చేస్తారు. వారు మాకు స్వర్గ రాజ్య అధికార వారసత్వాన్ని ఇస్తున్నారు. ఈ జ్ఞానాన్ని కూడా ఇస్తారు అని అంటారు. ఈ చిత్రాలు అందుల ముందు అద్దం వంటివి. ఇందులో గారడి ఏమీ లేదు. పవిత్రతనే ముఖ్యమైన విషయం. ఇది అంతిమ జన్మ స్వర్గంలోకి వెళ్లాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వినాశనం ముందు నుంచని ఉంది, తప్పకుండా పావనంగా అవ్వవలసి ఉంటుంది. సన్యాసులు పవిత్రంగా అయ్యేందుకు ఇళ్ళు వాకిళ్లను వదిలేస్తారు. వినాశనం ముందు నుంచని ఉన్నదని నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీ నావతీరానికి చేరుతుందని బాబా అంటారు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఇది కయామత్ సమయం కావున తప్పకుండా పావనంగా అవ్వాలి. రెండో పాయింట్, దేహదారులపై ఉన్న మోహాన్ని తొలగించి మోహజీతులుగా అవ్వాలి. దేహ అభిమానమనే మొట్టమొదటి శత్రువుపై విజయాన్ని పొందాలి. అన్ని సాంగత్యాలను వదిలి బాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. వరదానం స్మృతి యొక్క మంత్రం ద్వారా సంకల్పాలు మరియు కర్మలలో అవినాశీ సిద్ధిని ప్రాప్తి ంచుకునే సిద్ధి స్వరూప భవ. పిల్లలైన మీరు ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క సందేశకులు కావున ఎవరితోనైనా డిస్కస్ చెయ్యటంలో మీ మనస్సుని డిస్టర్బ్ చేసుకోకూడదు. స్మృతి అనే మంత్రాన్ని ఉపయోగించండి. ఏ విధంగా ఎవరైనా వాణి ద్వారా లేక ఇంకా ఏ విధంగానైనా వశమవ్వకపోతే మంత్రతంత్రాలను చేస్తారో అలా మీ వద్ద ఆత్మిక దృష్టితో కూడిన నేత్రం మరియు మన్మనాభవ అనే మంత్రమున్నాయి. వాటి ద్వారా మీ సంకల్పాలను నిరూపించుకుని సిద్ధి స్వరూపులుగా అవ్వగలుగుతారు. స్లోగన్ యాక్షన్ కాన్షియస్ గా అయ్యేందుకు బదులుగా సోల్ కాన్షియస్ గా అవ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, సదా అచలంగా దృఢంగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఏకరసంగా ఉండటం అంటే అర్థం పురుషార్థపు వేగం సదా ఒకే విధంగా ఉండటము అని కాదు. ఏకరసమనగా సదా ఎగిరే కళ యొక్క అనుభూతి ఉండటం. సర్వ సంబంధాల అవినాశీ తీగ ఒక్కరితోనే జోడింపబడి ఉండాలి. ఒక్క బాబా తప్ప ఇతరులెవరూ లేరు. ఇటువంటి దృఢ సంకల్పముండాలి. వారితో ఒక్క సంబంధం కూడా తక్కువగా ఉండకూడదు. సర్వ సంబంధాలు అనే దారం ఒక్కరితోనే బంధింపబడి ఉంటే అప్పుడు ఏకరస స్థితి స్వతహాగా ఉంటుంది. ఓం శాంతి.